ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿ ವಿರಮಿಹಿರ ದ್ವೀಪನಗರಿ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಭಕಮಕರಾಂದುಸ್ರತಿಕರಿ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿ ಗುಣ ನಿಗಾ ಜನ್ಮ ಜಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾ ಮುರದಿ ಕುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರಯೀಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಶ್ರಿಯಃ ಕಾಂತಾಯ ಕಲ್ಯಾಣ ನಿಧಯೇ ನಿಧಯೇರ್ಥಿನಾಂ ಶ್ರೀ ವೆಂಕಟ ನಿವಾಸಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಳಂ. ಸ್ಕಾಂದ ಪುರಾಣಂ ಸ್ವಯಂಗಾ ಶ್ರೀ ಕುಮಾರಸ್ವಾಮಿ ವಾರು ప్రవచించిన పురాణం, ఆయన ప్రవచించటం వల్లే దానికి స్కాంత పురాణము అని పేరు వచ్చిందనే విషయం ప్రారంభంలోనే చెప్పాను. శివస్వరూపుడైన కుమారుడు ఖండఖండములుగా విభజించి మహత్తరమైన స్కాంద పురాణాన్ని లోకానికి అందించాడు. అందులో వైష్ణవఖండం, ఆ వైష్ణవఖండంలో మొదటిదైన వెంకటాచల మహాత్మ్యం ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నాం. ఆత్మారాముడనే వాడు మధ్య రాష్ట్రం నుంచి బయలుదేరి తదనంతరం వెంకటాచలం చేరాడు. అతడు కటిక దారిద్ర్యం అనుభవించిన విషయం నిన్ననే మీకు చెప్పాను. దానికి గల కారణం కూడా ఉన్నది. దానమిచ్చేవాడిని ఇవ్వవద్దని, పుచ్చుకునేవాడిని పుచ్చుకోవద్దని చెప్పి పాడు చేశాడు. ఏనాడు ఎవరికి మంచినీళ్ళు కూడా దానం చేయలేదు. ఎప్పుడో అదృష్టవశత్తు ఒక్క ఆయనకి మాత్రం కొంచెం మంచినీళ్ళు ఇచ్చాట, ఇంకెవరికి ఇవ్వలేదు. జీవితంలో ఏనాడు ఎవరికి ఏ దానము చేయని వాడే ఈ జన్మలో దరిద్రుడై పుడతాడు. దీనికి ప్రాయశ్చిత్తం ఈ జన్మలో మనం యథాశక్తిగా దానం చేసుకోవటమే. అదాన్న దోషేణ భవేత్ దరిద్ర దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. దానం చేయకపోవటం వల్ల మహాపాపం చుట్టుకుంటుంది. ఈ దానం చేయని పాపం వల్ల ఈ జన్మలో దరిద్రుడై పుడతాడు. దారిద్ర్యం వల్ల బ్రతకడం కోసం పాపాలు చేయడం మొదలు పెడతాడు. కటిక దరిద్రుడు తిండి కోసం ఏ పాపమైనా చేస్తాడు. ఒకప్పుడు దానం చేయలేదు కనుక దారిద్ర్యం వచ్చింది. దారిద్ర్యంలో సుఖం కోసమో బాధ కోసమో ఏదో కారణం చేత పాపాలు చేయడం మొదలు పెడతాడు. ఆకలికి మాడిపోతున్నాడు, ఎప్పుడు దొంగతనం చేసినా తినాలనుకుంటాడా లేడా? అందువల్ల తెలిసి కానీ తెలియక కానీ దారిద్ర్యం పాపం చేయిస్తుంది. ఈ పాపం వల్ల మళ్ళీ నరకానికి పోతాడు. నరకంలో శిక్షణ అనుభవించి భూమి మీద మళ్ళీ దరిద్రుడై పడతాడు, మళ్ళీ పాపాత్మడవుతాడు. ఈ పాపం నుంచి బయటపడాలంటే, ఈ నీచ చక్రం నుంచి బయటపడాలంటే యథాశక్తి దానం చేయవలసిందే. నీ శక్తిని అనుసరించి దానం చేయాలి. దానము రెండు రకాలు, సర్వనాశనం అయిపోయే దానం, యథాశక్తి దానం. యథాశక్తి దానం ఎప్పుడూ ఉపయోగం. నువ్వు నాశనం అయిపోయే దానం వల్ల ఏం ఉపయోగం లేదు. నీ దగ్గర ఉండదే 100 రూపాయలు. 100 దానం చేసిన తర్వాత నువ్వు నడుచుకుంటూ ఎంతకాలం ప్రయాణం చేయగలుగుతావు? కాబట్టి నీవు మునిగిపోకుండా నీ శక్తిని అనుసరించి దానం చెయ్యి. తన సమస్తం దానం చేసి తద్వారా ముక్తి పొందిన భక్తులు కొందరు ఉంటారు. ఆ స్థాయి ఇప్పుడు కలియుగంలో మానవులు అందరికీ ఉండొచ్చమండి. అందువల్ల బలిచక్రవర్తినో లేకపోతే రంతిదేవుణ్ణో పూర్తిగా ఆదర్శంగా ఈ కలియుగంలో మానవులు తీసుకోవడం కష్టం. ఇది కలియుగం. కలియుగంలో రంతిదేవుడు లాంటి వాళ్ళు బ్రతకలేరు, బలిచక్రవర్తి లాంటి వాళ్ళు బ్రతకలేరు. అప్పుడు మొత్తం దానం ఇచ్చిన తర్వాత భగవంతుడే వాడిని పాతాళానికి పంపాడు. మనం దానము చేసేటప్పుడు ఇలాంటివి పరిగణలోకి తీసుకోవాలి. లేదా నేను పిలిస్తే భగవంతుడు ప్రత్యక్షమై నేను అనుకున్న కోరికలు తీరుస్తాడనే కఠోరమైన విశ్వాసం ఉండి చెయ్యగలగాలి. ఈ రెండు కలియుగంలో అరుదుగా ఉంటాయి, అసలు లేవనండల్లా అరుదుగా ఉంటాయి. కాబట్టి యథాశక్తి దానం చేయటం వల్లే పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. ఈ ఆత్మారాముడు ఒకప్పుడు అవి చెయ్యకపోవటం వల్లే వచ్చిన దారిద్ర్యం అనుభవించి చివరికి వెంకటాచలం వచ్చిన విషయం నిన్నటి కార్యక్రమంలో చెప్పుకున్నాం. ఆయన కొండెక్కాడు, ముందు కపిల తీర్థంలో స్నానం చేసి కొంత పాపం వదిలించుకుని ఆ తర్వాత కొండెక్కుతూ ఉంటే ఒకనొక చోట ఒక గుహ, ఆ గుహ ముందు కూర్చున్న ఒక బాలుడు కనపడ్డాడు. ఆయన డింభకుడు, మహాకాంతి ఆయన ముఖంలో నుంచి కనపడుతున్నది. కొంతమంది కూర్చుంటే వారి ముఖంలోంచి ఏదో తెలియని ఒక వింత కాంతి కనపడుతుంది. అది తపశ్శక్తి వల్ల, యోగశక్తి వల్ల వస్తుంది. ఆ మహాత్ముడు కూర్చుని అలా జపం చేస్తూ ఉంటే ఆయన భూమధ్యంలో, కనుబొమల మధ్యలో ఒక గొప్ప కాంతి, సూర్యకాంతిని మించిన కాంతి కనపడింది. ఇతడు ఆయనకి నమస్కరించాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తిని చూడగానే అతడు ఎవరు ఏమిటి అని ఆలోచించకుండా నమస్కారం చెయ్యాలి అనిపిస్తుందిట. దానికి గల కారణం ఆ వ్యక్తిలో ఉన్న శక్తి అన్నమాట. ఒక మనిషిని చూడగానే అతను ఎవరో మనకు తెలియదు, కానీ రెండు చేతులు ఎదుగు తోడి నమస్కరిస్తున్నామంటే అతనిలో నమస్కారం అందుకోవడానికి పనికొచ్చే తపశ్శక్తి ఉంది. అందువల్ల బాలుడిని చూడగానే ఇంత పెద్ద ఆయన దండం పెట్టాడు అంటే కారణం ఆ బాలుడిలో ఒక గొప్ప మహాకాంతి ఉండదు. ఆ బాలుడు ఇతన్ని చూచి, నీ పూర్వజన్మలో నువ్వు చేసిన పాపాలు ఇవి అని కూడా చెప్పిన విషయం కూడా నిన్న చెప్పేశాను మీకు. ఈ పాపం నుంచి బయటపడడానికి నేను నీకు ఒక మంత్రం ఇస్తాను, అది వ్యూహ మహాలక్ష్మి మంత్రం. ఈ మంత్రం గురువు ముఖం ద్వారా విని విడిచిపెట్టకుండా అనుష్ఠానం చేస్తే దారిద్ర్యం తొలగుతుంది, రుణ విముక్తి అవుతుంది. ఈ మంత్రం వ్యూహ మహాలక్ష్మి మంత్రం. వ్యూ అన్నప్పుడు ఏరాల వాళ్ళలో ఉన్న వావుందే, దానికి కింద కొమ్మిస్తే ఊ అవుతుంది, దాని కింద యావత్తిస్తే వ్యూ, పద్మ వ్యూహంలో వ్యూహం అన్నమాట. ఈ వ్యూహలక్ష్మి మహామంత్రం ఎటువంటిదో ముందు మనం కొంచెం తెలుసుకోవాలి. వెంకటేశ్వరుడి దివ్యమంగళ విగ్రహాన్ని ఎప్పుడైనా తిరుమలలో అభిషేకం జరుగుతున్నప్పుడు చూడండి. అప్పుడు వస్త్రాలు అవి పెద్దగా ఉండవు కనుక, ఆచ్ఛాదన ఉండదు కనుక ఈ వక్షస్థలం మీద లక్ష్మీదేవి స్పష్టంగా కనపడుతుంది. ఆ లక్ష్మిని వ్యూహలక్ష్మి అంటారు. శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా ఇప్పుడు కొండ మీద కొలువై ఉన్నాడే, ఆయన శిల్పులు చెక్కినటువంటి విగ్రహమూర్తి కాదు, తనయంత తాను విగ్రహముగా మారినవాడు. అటువంటి విగ్రహములను స్వయంభూ విగ్రహములు అంటారు. స్వయం తనయంత తాను భూ మారినటువంటి వాడు. భూ అంటే ఉండుట, సత్తా అని అర్థం. తనంత తాను ఒక విగ్రహ రూపం ధరించాడు. సినిమా వాళ్ళేమో ఏదో పద్మావతీదేవి లక్ష్మీదేవి తగాదా పడ్డారట పాపం వీడు చూసి వచ్చినట్టుగా. ఆ తగాదా తీర్చలేక స్వామివారు విగ్రహంగా మారిపోయాట. ఎంత భయంకరమైన కల్పన అండి అది. ఈ ప్రపంచంలో ఏ పురాణంలో ఈ కథ ఎన్నో ఉందా? ఒక్క పురాణములు ఉండదు. పద్మావతీదేవి పరిణయానికి అమ్మవారు లక్ష్మీదేవి వచ్చి పద్మావతిని పెళ్లి కూతురు చేసింది అని వెంకటాచల మహాత్మ్యంలో ఉంటుంది. పోనీ సంస్కృతం చదవలేకపోయినా తెలుగులో తరిగొండ వెంకమాంబ వెంకటాచల మహాత్మ్యం పద్యకావ్యంగా రాసింది, అందులోనూ అలాగే ఉంటుంది. కానీ మనవాళ్ళు, అమ్మ ఇంకేముంది, ఇద్దరు భావల మధ్యలో నలిగిపోయాట, నలిగిపోయి పాపం విగ్రహం అయిపోయాట అని ఎక్కడ లేని కల్పిత కథలు పట్టుకొచ్చారు. ఎంత పాపం ఇది! ఇలాంటి పాపాలు, కల్పిత కథలు ఎక్కువైపోయాయి లోకంలో. అన్ని అబద్ధాలే, అందులో ఏముండదు. ఇంక దుర్యోధనుడి విషయంలో అయితే ఎన్ని రకాలైన కంపులు చేయాలో అన్ని చేశారు మహాభారతంలో. దుర్యోధనుడిట మహావీరుట్టు పాపం తాతట. ఏ కర్ణుడి గురించి అయితే చెప్పేక్కర్లా, వీళ్ళంతా కర్ణుడి చరిత్ర చూసినట్టు. వ్యాసుడి భారతం చదవడం ఉండదు, ఏ దిక్మాలుడో తీసిన సినిమా చూసేయడం అనమాట. వాడు దానము లేదు, వాడు వీరుడు లేడు, వాడు సూర్యుడు లేడు, దానవీర సువర్ణ లేదు, వాడు నెత్తి లేదు. ఇవి ఎక్కువ కల్పించారు, అసలున్న దానికంటే ఎక్కువ కొసరు కల్పించారనమాట. మరీ దారుణం అండి. ఇంకో సినిమా అయితే ఏమిటో తెలుసా, కీచుకుని చంపలేక కత్తి పట్టుకెళ్ళి పొడి చేసేట రహస్యంగా భీముడు. చివరికి భీముడి కర్మలా గాలింది. భీముడు యుద్ధం చేస్తూ ఉంటే అవతల వాడు పిండి ముద్ద అయిపోయాడు, వాడిని పూరి పిండి కొట్టినట్టు కొత్తి పారేశాడు భీముడు.
చపాతీ పిండి చూసారా మీరు ఎప్పుడే వీధుల్లో పరోటాలు వేసేముందు పిండిని కలుపుతారు, దాన్ని వాడు గుద్ది గుద్ది ఇటు కొట్టి అటు కొట్టి ఆ పిండిని ముద్ద చేస్తాడే, అలా భీముడు కీచుకుండి ముద్ద చేసి చంపేశాడు. వాడికి కాళ్ళు లేవు కళ్ళు లేవు, ఆశ్చర్యపోయారు జనం. తిక్కన గారి భారతంలో కాళ్ళులయ్యేవి, శిరము కరములయ్యేవి, అసలు చేతులేవి కాళ్ళేవి, వీడి కళ్ళేవి ముక్కులేవి ఏవి కనపడలేదు, మొత్తం ముద్ద తప్ప. గంధర్వగురుల చే చచ్చువార ఎల్ల ఇట్టులయ్యదరో, గంధర్వుల చేతులు తెచ్చేవాళ్ళంతా ఇలా అవుతారా, లేక వీడి మీద కసి కొద్దీ వీడు ఒక్కడే ముద్ద చేశారా అనుకున్నారు వాళ్ళు. చంపింది భీముడని తెలియక ఎవరో గంధర్వులు చంపారు అనుకున్నారు. చూసారా అది భీముడి పరాక్రమం. మహాభారత యుద్ధం చదువుతుంటే భీముడు ఒక్కనాడు పారిపోయాడా? అంతో ఇంతో ఒకే ఒక్కసారి అర్జునుడు భయపడ్డాడు. కానీ మాట వరసకి కూడా యుద్ధంలో భీతి ఎరగకుండా చివరిదాకా నిలబడిన వాడు భీముడే. అసలు భీముడికి భయం లేదండి, చచ్చిపోయినా పర్వాలేదంటాడు, అంత మొండాడు. నారాయణాస్త్రం వచ్చి తగలబెడుతూ ఉంటే రథంలోంచి దిగకపోతే బలాత్కారంగా రథంలోంచి కిందకి దింపాడు విష్ణుమూర్తి. అటువంటి వాడేమో కత్తి పట్టుకెళ్ళి రహస్యంగా కీచుకుని పడవడం ఏమిటి, ఆయన కర్మ గాలిపోయి. కాబట్టి ఇలాంటి కల్పిత కథలు చాలా భయంకరమైనవి. మనం ఒరిజినల్ కథ చెప్పుకుంటున్నాం కనుక అసలు పద్మావతి కళ్యాణం అంటే ఏమిటో ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా తెలుసుకుంటాం. కాబట్టి ఎందుకు చెప్తానంటే, వెంకటేశ్వరుడు తనయంత తాను లోకశ్రేయస్సు కోసం భక్తులు కోరితే ఒక విగ్రహ రూపం ధరించాడు. ఆయన విగ్రహం మీద ఎప్పుడు లక్ష్మి ఉంటుంది, ఆయన వక్షస్థలం మీద లక్ష్మి ఉంటుంది. వెంకటేశ్వరుడు ఎప్పుడు తన భార్యను విడిచి ఉండడు. లక్ష్మి పారిపోయినట్టు కనపడినా ఒక రూపంతో బయట ఎక్కడో దూరంగా ఉంటుంది, కానీ ఒక రూపంతో వక్షస్థలం మీదే ఉంటుంది. ఈ మానవులైతే భార్య మీద కోపగించి పురాణానికి వచ్చారనుకోండి, భార్య ఇంటి దగ్గరే ఉంటుంది, వక్షస్థలం మీద ఉండదు. కానీ ఆయన అలాగదే, అక్కడ భార్య ఇంటి దగ్గర ఉండగా ఇక్కడ వక్షస్థలం మీద కూడా పెట్టుకోగలడు, ఆవిడ ఎన్ని రూపాలైనా ధరించగలుగుతుంది. అవి వాళ్ళ లీలలు. ఆ వక్షస్థలం మీద ఉన్నటువంటి లక్ష్మి నాలుగు బంధములతో ఉంటుంది. ఆ నాలుగింటిని వ్యూహములు అంటారు. విష్ణువు, వాసుదేవుడు, నారాయణుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు లేక అనిరుద్ధుడు అనే నాలుగు పేర్లతో ఉంటాడు. ఈ నాలుగింటిని నాలుగు వ్యూహములు అంటారు. ఈ వ్యూహముతో విష్ణువు సృష్టి చెయ్యడం, పోషించడం, లయం చెయ్యడం, అవతారాలు ఎత్తడం చేస్తూ ఉంటాడు. అందులో ఒక రూపం వాసుదేవ రూపం. వాసుదేవుడు అంటే దానికి గుణం ఉండదు, మనలాగా ఒక రూపం ఉండదు, కళ్ళు ముక్కులు చెవులు కాళ్ళు కీళ్ళు ఏమి ఉండవు. అంతటా వ్యాపించిన మహా చైతన్యం, అందరిలో తానుండి తనలో అందరూ ఉండడం వల్ల వాసుదేవుడు అన్నారు. ఇక రెండో వాడు నారాయణుడు. ఈ నారాయణ రూపమే నరుడు నారాయణుడు అనే రెండు రూపాలతో ఉంటుంది. ఈ నారాయణుడు అవతారం ఎత్తుతూ ఉంటాడు, కృష్ణుడిగా రాముడిగా అవతారాలు ఎత్తేది ఈ వ్యూహంలో రెండో రూపమైన నారాయణ రూపం. మూడవ రూపం సంకర్షణ రూపం. సంకర్షణుడుగా విష్ణువే ఒక రూపం ధరించి ఆదిశేషుడు లేక సంకర్షణుడు అనే పేరుతో తనను తానే మోసుకుంటూ ఉంటాడు. అంటే విష్ణువు పానుపుగా చేసుకున్న సంకర్షణుడు విష్ణువే, ఆ సంకర్షణుడి మధ్యలో పడుకునేది ఈ విష్ణువు నారాయణుడే. కాబట్టి సంకర్షణుడు అనేది ఈ విష్ణువు యొక్క రూపంలో మూడవ రూపం. ఈయన అప్పుడప్పుడు విష్ణువు అవతరించినప్పుడు సహాయంగా వస్తాడు. ఈ సంకర్షణుడు కనుక విష్ణువునకు సాయం వస్తే అవతారం ఎక్కువ కాలం భూలోకంలో ఉంటుంది, అవతారమునకు కథలు ఎక్కువ ఉంటాయి, పేరు ఎక్కువగా ఉంటుంది. అందుకే విష్ణువు యొక్క 22 అవతారాల్లో రామావతారం కృష్ణావతారం పొందినంత ప్రసిద్ధి, వాటికి ఉన్నంత చరిత్ర తక్కిన అవతారాలు ఉండదు చూడండి. ఎందుకని, రామావతారంలో ఈ సంకర్షణుడు లక్ష్మణుడిగా వచ్చాడు, కృష్ణావతారంలో బలరాముడిగా వచ్చాడు. అందుకే అన్ని లీలలు అంత పురాణం అటు రామాయణం ఇటు భాగవతం ఏర్పడ్డాయి. ఏకంగా కృష్ణుడి కోసం అయితే ఈ సంకర్షణుడు బలరాముడిగా రావడం వల్ల ఇటు భారతంతో పాటుగా భాగవతం రెండు గ్రంథాలు వచ్చాయి. ఏకంగా కారణం పక్కన సంకర్షణుడు ఉండడం వల్ల. సంకర్షణుడు కూడా వచ్చి సేవ చేస్తే ఆ విష్ణువు యొక్క అవతారం ఇంకా ప్రసిద్ధికి ఎక్కుతుంది, జగద్గురుత్వం పొందుతుంది, ధర్మ సంస్థాపన చేస్తుందన్నమాట. ఇది మూడవ రూపం. ఇక నాలుగవ రూపం ప్రద్యుమ్న లేక అనిరుద్ధ. ఇది తరచుగా వరాలిచ్చి ప్రజలను అనుగ్రహించే రూపం. ఈ నాలుగింటిని కలిపి వ్యూహ చతుష్టయము అంటారు. ఈ నాలుగింటిని తన శరీరంలో పెట్టుకుని లక్ష్మీదేవి, శిరస్సు మీద వాసుదేవ, ఆ తర్వాత నారాయణ, తర్వాత సంకర్షణ, తర్వాత అనిరుద్ధ, ఈ నాలుగింటిని శరీరంలో పెట్టుకుని ఇలా బంధం కింద వేసుకుని విష్ణు వక్షస్థలం మీద శాశ్వతంగా కొలువై ఉన్నది. అందువల్ల ఆవిడ్ని ఈ నాలుగు వ్యూహములు కలిసిన లక్ష్మి కనుక వ్యూహ మహాలక్ష్మి అన్నారు. ఈ వ్యూహ మహాలక్ష్మి చాలా తొందరగా ప్రజలను అనుగ్రహిస్తుంది. ఆవిడ మంత్రం నీకు ఇస్తాను. ఈ మంత్రం నేను ఇచ్చిన తర్వాత మారు ఉచ్చరించి ఆ తర్వాత కొండ మీదకి వెళ్ళు, కొండ మీద పుష్కరుడిలో స్నానం చెయ్యి, విడిచిపెట్టకుండా కొండ మీద దీనిని జపం చెయ్యి. ఈ మంత్ర జపం చేయటానికి అనేక విధానాలు ఉన్నాయి. ఎక్కడైనా ఒక క్షేత్రంలో కానీ, ఇంట్లో కానీ, లేక ఏదైనా గంగానది వంటి నదీ తీరంలో కానీ, గురువుగారి సన్నిధానంలో కానీ ఏకదాటిన 40 రోజులు చేస్తే ఈ జన్మలోనే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం పొందుతాడు. 40 రోజులు ఉత్తమ దీక్ష. అలా కాకుండా మధ్యమ దీక్ష అని ఉంటుంది, అంటే 27 రోజులు చేయటం. ఇక సామాన్య దీక్ష, ఒకరోజో 2 రోజులు మన వీలు పెట్టి చేసి తర్వాత వదిలేయడం. ఈ మూడు కాకుండా అనుత్తమ దీక్ష అని ఉన్నది. అంటే అనుత్తమం అంటే ఉత్తమోత్తమం అని అర్థం. సాధారణంగా అన్న అనేది వ్యతిరేకానికి వాడతాం, ఇష్టము, ఇష్టం లేకపోతే అనిష్టము. దీన్ని నైతత్పురుష అంటారు. ఇష్టము లేకపోవుట అనిష్టం, అయిష్టం అనకూడదు, అనిష్టం అనాలి. అలాగే ఉత్తమము, అప్పుడు దానికి వ్యతిరేకం అనుత్తమం అవ్వాలి కదా. కానీ ఒక్క అనుత్తమం మాత్రం ఉత్తమోత్తమము, ఉత్తమము కంటే ఉత్తమము, గొప్పదానికంటే గొప్పదని అర్థమిస్తుంది. అందుకే విష్ణు సహస్రనామంలో అనుత్తమో దురాధరష అనే నామాల్లో అనుత్తమ అని లేదు. అంటే విష్ణువు కంటే ఉత్తమోత్తముడు మరొకడు లేడు. అనీశ్వర శబ్దం, అనుత్తమ శబ్దం చాలా గొప్పవి, వ్యతిరేకార్థమేవో. అనీశ అంటే ఆయనకి ఆయనే తప్ప ఆయన పైన ఇంకో దేవుడు లేడు, ఈశ్వరుడు మరొకడు లేడు ఆయనకి, ఆయనే ఈశ్వరుడు, అందుకని అనీశ. అలాగే అనుత్తమ, ఇంకంతకంటే ఉత్తముడు లేడు. ఈ మంత్రం ఉత్తమ దీక్ష, అనుత్తమ దీక్ష అని ఒకటి ఉన్నదన్నమాట. ఆ దీక్ష ఏమిటో తెలిసిన 9 శుక్రవారములు వెంకటాద్రికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి ప్రతి శుక్రవారము 1000 చొప్పున ఒక 9 శుక్రవారాలు విడిచిపెట్టకుండా చేసే దీక్ష అనుత్తమ దీక్ష. ఇది అందరి వల్ల కాదనుకోండి. ప్రతి శుక్రవారం అక్కడికి వెళ్ళాలంటే కష్టం కదా. మధ్యలో ఏవో 10 రోజులు 2 నెలలు కోవిడ్ వంకతో ఆపేశారనుకోండి, అప్పుడు పైకి వెళ్ళలేరు కదా. కాబట్టి ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలిగి అక్కడికి చేయగలుగుతాం. అందువల్ల దీన్ని అనుత్తమ దీక్ష అంటారు. నిజంగా చేయగలిగితే అంటే 9 శుక్రవారములు ఏ గురువారం నాడో రాత్రి శుభ్రంగా రైలు ఎక్కి అక్కడ దిగి పొద్దుటే కొండెక్కేసి స్నానం చేసి అక్కడ 1000 సార్లు జపం చేసి హాయిగా మళ్ళీ పీకదాకా ఫోన్ చేసి సాయంత్రం రైలు ఎక్కి ఇంటికి వచ్చేసామనుకోండి. అలా 9 వారాలు ఆపకుండా చెయ్యాలి. ఒక శుక్రవారానికి ఇంకో శుక్రవారానికి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే అది అనుత్తమ దీక్ష కాదు, సామాన్య దీక్షలోకి వచ్చేస్తుంది అది. ఈ దీక్ష వహించాలంటే ముందు పట్టుదల ఉండాలి, పూర్తిగా భగవంతుని మీద విశ్వాసం ఉండాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇందులో ఏది తేడా వచ్చినా వెళ్ళలేము. అలా 9 శుక్రవారములు కొండ మీద పుష్కరిణి స్నానానంతరం ఈ మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తే లక్ష్మీదేవి పూర్తిగా వాడికి వశమైపోతుంది, వాడి మీద ఇష్టపడి అక్కడే చేరిపోతుంది. ఇంకా అక్కడి నుంచి వాడు సంకల్పం ఏం చేస్తే అది అవుతుందిట. అంటే మంచి సంకల్పాలు, పక్కవాడి మీద బాంబు వేయాలనే సంకల్పం కోసమా, అవి నెరవేర్చదు ఆవిడ. కొంచెం మంచి సంకల్పం, ఆ అమ్మాయికి పెళ్ళవలేదు, నాకు బంగారం లాంటి భర్త కావాలి, విష్ణువు లాంటి భర్త కావాలి అనుకుంటే గ్యారంటీగా మంచి భర్త లభిస్తాడు. ఆ భర్తగా 2 చేతులు కట్టుకుని నన్నేం చేయమంటావు లక్ష్మి అని అడుగుతాడు అన్నమాట భార్యని. అయితే పద్మాకర్ గారు ఉపన్యాసానికి తీసుకెళ్ళండి అంటే కారులో తీసుకెళ్తాడు ఆయన. కారు దొరకలేదనుకోండి వీపు మీద ఎక్కించుకుని పట్టుకొచ్చేస్తాడు. అలా చెప్పిన మాట వినే మంచి భర్త ఆడపిల్లలకు దొరుకుతాడు. మగవాళ్ళు చేశారనుకోండి బంగారం లాంటి భార్య దొరుకుతుంది. ఇంటికి రాగానే పూరి కూర చెయ్యను కానీ నీ మొహం క్యాంటీన్లో తెచ్చుకో, క్యాటరింగ్లో తెచ్చుకో, లేకపోతే కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకో అనే వర్రి కలిగించే భార్య కాకుండా, వెర్రి మర్రి భార్య కాకుండా పూరి కూరగా చిటికలో చేసేస్తా అని వెంటనే చేసి పెట్టేటటువంటి మంచి భార్య లభిస్తుంది. ఇద్దరూ చేసి ఇద్దరూ భార్యాభర్తలు అయ్యారనుకోండి ఒకరి మాట ఒకరు విని ఇద్దరు ఐకమత్యంతో బతుకుతారన్నమాట. శ్రీకరి విశ్వనాథులాగా పరమైకమత్యంతో బతికే దంపతులు అంటే ఇద్దరు ఉపాసకులు అయి ఉంటారు. కాబట్టి చెప్పవచ్చేది ఏంటంటే ఇద్దరు చేయడం మరీ మంచిదన్నారు. ఇక ఇలాంటి ఒకటి కాదు, ఈ 9 దీక్షలు చేసి సత్సంకల్పం, 9 శుక్రవారాలు చేసి ఏ సంకల్పం చేసినా మంచి సంకల్పం నెరవేరి తీరుతుంది. కారంటే కారు వస్తుంది, ఏదో ఉప్పల్లో ఓ 400-500 గజాల్లో ఓ మంచి బిల్డింగ్ కావాలనుకుంటే వస్తుంది. గురువు గారితో పాటు తీర్థయాత్రలు చేయాలంటే చేయగలుగుతారు. ఒకటేమిటి, సమస్తమైన వాంఛలు తీరుతాయి. అది వ్యూహలక్ష్మి యొక్క దివ్యానుగ్రహం. ఇవే కాదు, ఈ లౌకికమైన కోరికలు తెచ్చిన ఆవిడకో లెక్కటండి, మోక్షమే ఇస్తుంది ఆవిడ. అసలు వ్యూహ చతుష్టయము యొక్క ఉద్దేశం ఏమిటి, ధర్మ అర్థ కామ మోక్షములు ఈ 4 ఇస్తుంది కాబట్టి ఆవిడ వ్యూహలక్ష్మి అయ్యింది. ముక్తినిచ్చే తల్లికి భుక్తినివ్వడం లెక్క, ఇన్ని రకాలుగా మనల్ని అనుగ్రహించే తల్లి వ్యూహలక్ష్మి. కాబట్టి 9 శుక్రవారాలు అక్కడ చేయగలిగితే మరీ మంచిది. అలా కాకుండా ఒక శుక్రవారం అక్కడ చేస్తామండి కొండ మీద, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడే పెడతాం, వెంట వెంటనే వరుసగా చెయ్యము అంటే దాన్ని మధ్యమానుత్తమ దీక్ష అంటారు. అది కూడా మంచిదే. అంటే ఏమిటి, ఈ శుక్రవారం కుదిరింది వెళ్ళాం, నెక్స్ట్ శుక్రవారం కుదరలేదు, ఆ తర్వాత శుక్రవారం కుదిరింది, అది మంచిదే. అలా మొత్తం మీద 7 లోపు 9 శుక్రవారాలు చేయగలగాలి సంవత్సరంలోపు. అలా చేయగలిగితే మధ్యమ అనుత్తమ దీక్ష అంటారు, అది కూడా మంచి ఫలితం ఇస్తుంది. దీని అంత కాకపోయినా అది కూడా ఫలితం ఇస్తుంది. ఇంకా కనిష్ట అనుత్తమ దీక్ష అంటే ఏడాది కాదు, జీవితంలో ఎప్పుడో సత్యలోపు 9 శుక్రవారాలు అక్కడ చేస్తే అది కనిష్ట అనుత్తమ దీక్ష. దానివల్ల కూడా ఎంతో కొంత పుణ్యమే, ఎప్పుడూ పుణ్యం పుణ్యమే, అదేమీ పాడు చేయదు మనల్ని. మొత్తం మీద జపం చేయటం ముఖ్యం. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కూర్చుని కూడా చేసుకోవచ్చు, ఇంట్లోనే శుభ్రంగా పవిత్ర స్నానం చేసేసుకోవచ్చు. ఇంట్లో చెప్పానుగా ఒక 40 రోజులు చేసుకుంటే కటిక దారిద్ర్యం నుంచి విముక్తి పొందుతాం, అనేక రుణాలు తీరుతాయి. మనం ఇతరులకు రుణం ఉంటే వారి రుణం తీరుస్తాం, మనం దారుణ రుణంలో పడిపోతే మన రుణం తీరడమే కాకుండా వాడెవడన్నా మనకు అప్పు పడితే వాడు వచ్చి తీరుస్తాడు. ఓహో పద్మాగర్ గారు లాస్ట్ ఇయర్ 1 లక్ష ఇచ్చినట్టున్నారు, ఇదిగో పట్టుకెళ్ళండి అని ఆ లక్షకి 1 లక్ష చేసి 2 లక్షలు ఇస్తాడు. లేదా నువ్వెవరికైనా ఇవ్వాల్సి వస్తే నువ్వు ఇవ్వగలుగుతావు. మొత్తం మీద సకల రుణ విముక్తి కలిగించే అపూర్వ మంత్రం అది. ఆ మంత్రం నీకు ఇస్తానడగానే వినయంగా ఆయన ఎదురుగుండా కూర్చున్నాడు. మంత్రం తీసుకునేటప్పుడు కింద కూర్చుని మంత్రం తీసుకోవడం మంచిది. సాధారణంగా గురువుగారు పైన కూర్చుంటే శిష్యులు కింద కూర్చోవాలి. కానీ మోకాళ్ళ నొప్పులని, పాదముల నొప్పులని, లేకపోతే మోకాళ్ళకు ఆపరేషన్ చేయటం వల్ల అందులో కృత్రిమమైనవి పెడుతున్నట్టు వచ్చిన చెప్పలేవో, ఈ చెప్పల వల్ల తిప్పలు వచ్చేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఉప్పల దాకా రాలేని వాళ్ళు కింద కూర్చోకపోయినా కుర్చీలో కూర్చుని కూడా మంత్రానుష్ఠానం చేయవచ్చు. ఎలా అయితేనే భక్తితో చెయ్యాలి. ఆయనంటే ఆత్మారాముడికి ఓపిక ఉంది గనక సనత్కుమారుడికి ఎదురుగుండా కూర్చున్నాడు. ఆ బాలుడి పేరు సనత్కుమారుడు అండి, తర్వాత తెలుస్తుంది. నేనంటే ముందు నాకు తెలుసుకోబడి చెప్పేశాను. ఆ బాలుడు అక్కడ గుహ దగ్గర కూర్చునుండగా ఆత్మారాముడు ఎదురుగుండా కూర్చుని, ఇప్పుడు ఇవ్వండి గురువుగారు మంత్రం అన్నాడు. ఆయన వెంటనే మంత్రాన్ని ఉపదేశించాడు. మీరు కూడా అనుష్ఠానం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఉచ్చరించండి, మాకెందుకు వచ్చిన అనుష్ఠానం అండి, ఏదో కాలక్షేపానికి పురాణం ఎందుకు పోదాం అనుకుంటున్నామండి, మాకే మంత్రము తంత్రం వద్దనుకున్న వాళ్ళు హాయిగా వినేసి ఊరుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వన్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వన్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వన్నిజాయై నమః. ఇప్పుడు నేను మీకు 3 సార్లు ఎలా ఇచ్చానో అలాగే ఆ బాలుడు కూడా ఆత్మారామునికి 3 సార్లు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. ఎప్పుడు మంత్రానుష్ఠానం శ్రద్ధగా చెయ్యాలి అనుకున్నవాడు ముమ్మారు గురువు ద్వారా ఈ మంత్రం వింటే ఎక్కువ మంచిదన్నమాట. అందుకనే 3 సార్లు ఆయన ఉపదేశం చేశాడు. ఈయన విన్నాడు, స్పష్టంగా ఉచ్చరించి కాళ్ళకి ఇలా నమస్కరించి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగుండా ఉన్న బాలుడు మాయమైపోయాడు.
ఈయన తెల్లబోయి అసలు గురువుగారి పేరు కూడా అడగలేదు, ఆయన ఎవరో తెలియదు, మహాకాంతి స్వరూపుడైన బాలుడు ఇక్కడ నాకు కంటికి కనిపించి అంతలోనే అగోచరం అయిపోయాడు. ఎవరైనా మా గురుదేవుడి పేరేమిటి అని అల్లాడిపోయాట పాప ఆయన. ప్రారంభంలోనే గురుదేవ మీ పేరేమిటి అని అడుగుంటే బాగుండేదేమో, ఆయన చూడగానే ఏం అడగబుద్ధే లేదు, మంత్రం పొందాడు, పొందాక చూస్తే ఆయన లేడు. అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు. ఉపన్యాసం అంత అయిపోయాక మీ ఉపన్యాసం చాలాసార్లు విన్నాను, ఇంతకీ మీ పేరు ఎక్కడో విన్నట్టుందండి, వాడికి గుర్తులేదు, నేను ఎవరో తెలియదు, ఊరికి నటన చాలాసార్లు విన్నానంటాడు. అందుకని నన్ను అడగలేక మీ పేరు నేనే చెప్పేశాక ఓ అదే కదండి అదే అదే అంటాడు వాడే మహామేధావు. కానీ అలా కాదు పాపం, భక్తితో అడగడం మర్చిపోయాడు. సరే మొత్తం మీద ఏమైతేనే అయ్యో గురుదేవుడికి నమస్కారం చేద్దామంటే గురువు యొక్క నామం కూడా తెలియలేదు అనుకుంటూ ఉంటే అప్పుడు ఆకాశవాణి అన్నది, ఓయి ఆత్మారామ నీ పూర్వజన్మ పుణ్యం పుచ్చిపోయి, అంటే అంత పుణ్యం ఎక్కువైపోయి నీకు, ఈ మహానుభావుడు గురువు అయి దొరికాడు, ఆయనే సనత్కుమారుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని నలుగురు బ్రహ్మ మానస పుత్రులు ఉన్నారు. ఈ నలుగురు బ్రహ్మ మనస్సు నుంచి పుట్టారు గనక వీరిని బ్రహ్మ మానస పుత్రులు అంటారు. ఈ నలుగురు ఎప్పుడూ 8 సంవత్సరాల పిల్లల్లాగే ఉంటారట, వాళ్ళకి అంతకు మించి వయసు కనపడదట, వాళ్ళు అలాగే తిరుగుతారు. ఈ మహాత్ములు విష్ణువు తర్వాత విష్ణువు లాంటి వాళ్ళు, వీళ్ళే జయ విజయుల్ని శపించి హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా రావణ కుంభకర్ణులుగా శిశుపాల దంతభక్తులుగా పుట్టేలా చేసిన వాళ్ళు. వీళ్ళే 3 అక్క చెల్లెళ్ళని శపించి ఒక ఆవిడ్ని ధన్యగా, ఒక ఆవిడ్ని కళావతిగా, ఇంకొక ఆవిడ్ని మేనగా మార్చినటువంటి వాళ్ళు. మీరు వినే ఉంటారు శివపురాణంలో 3 అక్క చెల్లెళ్ళు పితృదేవతలకి కూతుళ్ళు పుట్టారు. ఆ 3 అక్క చెల్లెళ్ళు పితృదేవతల పుత్రికలు. వాళ్ళు శివుడి సన్నిధానంలో కూర్చుని అహంకరిస్తే ఓ రోజున ఈ సనక సనందనాథులు వచ్చారు. వచ్చేసరికి లేవలేదు వీళ్ళు, లేవకపోతే వాళ్ళకి మండింది, మీరు భూలోకంలో మానవ స్త్రీలై పుట్టండి అని చెప్పించారు. అప్పుడు వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే మానవ స్త్రీలై పుట్టి కూడా మీరు మంచి పేరు పొందుతారు, మీకు మహాత్ములు అల్లుళ్ళు అవుతారు అని పెద్దావిడ ధన్య ఈవిడ జనక మహారాజు గారికి భార్య అవుతుంది. ఆదిలక్ష్మి సీతగా వీళ్ళింటికి వస్తుంది. ఈ జనకుడికి ధన్యాదేవికి సీతాదేవి కూతురి రాముడు అల్లుడవుతాడు గనక వీళ్ళు జగత్ప్రసిద్ధికెక్కి శరీరం విడిచిపెట్టాక మోక్షం పొందుతారు. ఈ కళావతి వృషభానుడు అనే ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది. వీళ్ళకి రాధాదేవి కూతురుగా పుడుతుంది. ఈ రాధ కృష్ణుడిని చేపడుతుంది. కృష్ణుడు అల్లుడవడం వల్ల ఈ కళావతి వృషభానుడు తరిస్తారు. ఈ పెద్దావిడ మేనాదేవి హిమవంతునికి భార్య అవుతుంది. హిమవంతునికి మేనాదేవికి పార్వతీదేవే కూతురుగా పుడుతుంది. పార్వతీదేవికి తల్లి, శివుడికి అత్తగారి ఈ మేనాదేవి తరిస్తుంది అని శాపాన్ని మార్పు చేశారు. ఆ విధంగా అక్క చెల్లెళ్ళు భూలోకంలో పుట్టారు. వాళ్ళకి నిజంగా అలాగే జరిగింది. వాళ్ళని కూడా అణిచిన మహాత్ములు వాళ్ళు. ఒకటేమిటండి, ఈ సనక సనందనాథుల మహిమ ఇంతింతని చెప్పడానికి వీలు కాదు. అటువంటి మహానుభావుల్లో ఒకడైన సనత్కుమారుడు నిరంతరం కొండల మీద ఎంతో కాలం నుంచి ఇక్కడ వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని అనుష్ఠానం చేశాడు. ఆయన నీ పూర్వజన్మ సుకృతం వల్ల గురువుగా దొరికాడు. నువ్వు పూర్వజన్మలో ఒక్క పౌరాణికుడికి, నీ ఊళ్ళోకి వచ్చి పురాణం చెప్పే ఒక ఆయనకి దాహం వేస్తే ఇన్ని మంచినీళ్ళు ఇచ్చావు. ఒక గోంగూర కట్టు కూడా ఇచ్చేటండి. అవి తనకి కలిగిన దాంట్లో ఒక కూర ఆకు ఇన్ని మంచినీళ్ళు దానం చేస్తే ఎంత పాపాత్ముడైనా ఎంతో కొంత సుకృతం తర్వాత పొందుతాడు. ఆనాడు నువ్వు ఒక పౌరాణికునికి ఇచ్చిన మంచినీళ్ళు, గురువుగారికి వాటర్ బాటిల్ ఇవ్వడం మాటలు అనుకున్నారా? అలా అని లేకపోతే తెచ్చి ఇక్కడ పెట్టారు, అవి నేను మోయలేను. మళ్ళీ ఆ దాహం వేసినప్పుడు ఇవ్వాలి. ఇది పురాణాల్లో ఏదైనా చెప్పాలంటే కొంచెం భయం మాకు. ఎందుకో తెలిసిన, ఎప్పుడో ఒక పౌరాణికుడికి మంచినీళ్ళు ఇచ్చి వాడు మహత్తర శక్తి పొందాడు అనగానే అక్కడ నుంచి రోజు వచ్చి ఇక్కడంతా వాటర్ బాటిల్స్ పేరు చేయడం మొదలుపెట్టారు. అనవసరంగా ఇస్తే ఉపయోగం ఏమిటి? మంచినీళ్ళు కావాలి, పురాణం చెప్పి చెప్పి గొంతుండిపోయి దాహంతో ఉన్నప్పుడు మంచినీళ్ళు అన్నప్పుడు ఇస్తేనే ఉపయోగం. ఒట్టినే పట్టుకొచ్చి నా ఇంటి నిండా వాటర్ బాటిల్స్ పెడితే నాకు అవసరం లేదు. దానివల్ల ఏది అవసరమో అప్పుడు అది దానం చేయాలి. అలాగే ఒక వ్యక్తి ఆకలితో మాడిపోతున్నప్పుడు అన్నం పెట్టాలి తప్ప అన్నదానం మంచిది కదానని అప్పటికే పీకిదాకా దోశలు తిన్న ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి అన్నదానం మంచిదండి, మీరు తింటారా? తినరా? తినకపోతే గొట్టంతో లోపలికి పెట్టి పొడి చేసి పోసేస్తానంటే, ఈ గొట్టంతో అన్నం లోపలికి పెట్టి పొట్టుపోయిలో పొట్టు కూరినట్టుగా పొట్టలోకి చెత్త కూరితే ఏం ఉపయోగం లేదు. ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి అన్నం పెడితే అన్నం వల్ల లాభం, దాహం వేసినప్పుడు ఇచ్చే మంచినీళ్ళే లాభం.
గురువుగారు ఏ కాశీకి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఫ్లైట్ టిక్కెట్ చేయిస్తేనే కాశీకి పంపిన పుణ్యం. ఉట్ని ఇంట్లో కూర్చున్నవాడు బలాత్కారంగా వెడతావా లేదా అని రెండు కాళ్ళు పట్టుకెళ్ళి ఎయిర్పోర్ట్లో తోసేసి వెళ్ళు అని టిక్కెట్ చేతిలో పెడితే నేనేమైపోతాను? కాబట్టి అనవసరముగా చేసే ఏ దానమైనా వ్యర్థం అవుతుంది, అవసరమైనప్పుడు చేసే దానమే సరైన దానం. అతడికి దాహం వేసినప్పుడు ఇతను మంత్రిలు ఇచ్చాడు, అతడికి అవసరమైన ఓ గోంగూర కట్టి ఇచ్చాడు. ఆ పుణ్యం ఇంత పాపంలో కూడా వాడిని రక్షించింది. ఆ పుణ్య ఫలితంగా వెంకటాద్రికి వచ్చి కపిల తీర్థంలో స్నానం చేశాడు. కపిల తీర్థంలో స్నానం చేయగానే మహత్తర శక్తి పట్టుకుంది. ఆ శక్తి వల్ల సనత్కుమార దర్శనమయ్యింది. సనత్కుమారుడి అతడికి వ్యూహలక్ష్మి ఇచ్చాడు. ఈ వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని సేకరించి ఇక నువ్వు అనుష్ఠానం చెయ్యని ఆకాశవాణి చెప్పగా, అమ్మయ్య ఈ సందేశమిచ్చినవాడు సాక్షాత్తు శ్రీహరియే అని భావించి చెక్క 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 కొండెక్కాట. అసలు గురుదర్శనమయ్యి భగవంతుని వాక్కు విన్నాక శరీరానికి అలసట ఉంటుందే, నిమిషాల్లో నడిచి వెళ్ళిపోయాడు కొండ మీదకి. మామూలుగా అయితే మెట్లెక్కి నడిచేటప్పుడు ఎంత అలసట వస్తుంది, అమ్మా అమ్మా అంటారు తప్ప అప్పుడైనా గోవింద అనరు. అయ్ బాబాయ్ అనకుండా అప్పుడు గోవింద గోవింద అంటే కొంత అలసట తగ్గుతుంది. కొంతమంది అంటారు కొందరు అనరండి. ఒక ఆవిడ గురించి చెప్పాలి నేను. తిరుపతిలో ఎన్నిసార్లు పురాణం చెప్పానో లెక్కే లేదు నేను. ఎందుకంటే దాదాపు 2004 నుంచి 19 వరకు, ఈ కోవిడ్ గందరగోళం రావడానికి ముందు వరకు, తిరుపతిలో ప్రతి సంవత్సరం అనుకోకండి, ఒకే సంవత్సరంలో 5 చెప్పాను. అక్కడ మాకు కృష్ణ అని ఒక ఆయన ఉన్నాడు, చెన్నుపాటి కృష్ణ, చాలా పరమ భక్తుడు, గణపతి సచ్చిదానంద స్వామి వారి భక్తుడు. అవ్వో సంపూర్తిగా మహాభారతం చెప్పించాడు, అన్ని పురాణాలు చెప్పించాడు ఆయన. కార్తీక మాసంలో మొట్టమొదటి శివపురాణంతో అది మొదలయ్యింది. అంత పూర్వం అవధానం చేసాం కానీ అవధానాలు కాదు, కానీ పురాణాలు మాత్రం శివపురాణంతో మొదలుపెట్టి 2005 ఆ తర్వాత ఒక్కో సంవత్సరంలో అయితే 6-7 అన్నమాచార్య కళామందిరంలో పురాణాలు జరిగేవి. వెళ్ళినప్పుడల్లా నేను కాలినడకన కొండెక్కి దిగేవాళ్ళం పగటిపూట, ఎందుకంటే సాయంత్రం ప్రవచనం కనుక. అసలు అంత కొండెక్కి మళ్ళీ కిందకి దిగొచ్చి సాయంత్రం యథాప్రకారంగా పురాణం చెప్పేవాడిని. ఆ చెప్పేటప్పుడు ఇలా కాలికి మఠం వేసుకు కూర్చుంటే పురాణం అయ్యాక కాళ్ళు ఇలా బయటికి తీయడం కొంచెం కష్టం అయ్యేది. అలాంటి అద్భుతమైన సాహసాలు చాలా చేసాం. ఇదంతా ఎందుకు చెప్తున్నారు గురువుగారు? మేము కొండెక్కుతూ ఉంటే మా కళ్ళ ముందు ఒక ముసలావిడ, ఆవిడకి ఈయనకంటే ఎక్కువ వయసు ఉంటుంది. ఆవిడ ఈయన జాంబవంతుడు, ఆవిడ జాంబవతి, ఆవిడ 80 ఉంటాయండి. ఆవిడ దాదాపుగా 60 నుంచి రోజు కొండెక్కుతుందట. రోజు నేను చెప్పిన దాంట్లో రవ్వంత అసత్యం లేదు, మా కృష్ణని అడిగితే చెప్తాడు ఆయనే. రోజు మెట్లుకు బొట్టెట్టుకుంటూ చక్క 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 చంటి పిల్లలా ఎక్కేసింది. మేము కొండెక్కేసరికి మళ్ళీ దిగి వచ్చేస్తున్నాడు. రోజు కొండెక్కి ఆ ఎదురుగుండా, ఇప్పుడంటే చాలా మార్పులు వచ్చాయి కానీ ఆ రోజుల్లో శ్రీవారి యొక్క దాని ఏమంటాం మనం, మహాద్వారం, ఇప్పుడు వాడు మహాద్వారం అని పేరెట్టారే, ఆ మహాద్వారానికి ఎదురుగుండా ఓ సాష్టాంగపడి మళ్ళీ పెట్టుకొచ్చేసేది. ఇలా నమస్కారం చేసుకుని రోజు ఆ ద్వారం దగ్గర దండం పెట్టుకొస్తుండేవాడు ప్రతిదినము. గంటలో పైకెళ్ళి గంటలో ఇంటికి వచ్చి మళ్ళీ హాయిగా టిఫిన్ చేసుకు కూర్చుంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ శక్తి ఆవిడికి? మహాతపస్సు, భగవంతుడి మీద భక్తి. నా శ్రీనివాసుడు నాలో ఉన్నాడు అనుకున్నది. దాదాపు 85 వరకు ఆవిడ తిరిగింది. తర్వాత ఏమైందో ఆవిడ గురించి నాకు తెలియదు. నేను చూసింది 80 ఆవిడ చూశాను. అలాంటి వాళ్ళు ఇప్పటికీ అక్కడ ఉన్నారు. కొందరు రోజు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొందరు వారం వారం వెళ్ళి కొండ మీదకి ఎక్కి అక్కడ సాష్టాంగపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి సాష్టాంగపడడానికి వీలు లేకుండా అన్ని అడ్డకట్టలు గందరగోళాలు వచ్చేసాయి. కాబట్టి దూరం నుంచి దండం పెట్టుకొచ్చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ కొండ మీదకి వెడితే తపస్సు. ఆ కొండ మీద ఎక్కడ నుంచి అయినా ఆ ఆనంద నిలయాన్ని చూచి రెండు చేతులు జోడించి నమస్కరించడమే ఒక మహాతపస్సు. అది వైకుంఠం. కట్టెదుట వైకుంఠము కాణ చైన కొండ అని అన్నమాచార్యులు అందుకనే రాశాడు ఆయన. నీ ఎదురుగుండానే వైకుంఠం ఉన్నది. అందరూ లోపలికి చొచ్చుకు వెళ్ళి శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలనే నియమం కూడా లేదు. ఆ కొండ మీదకి వెళ్ళి ఆ గోపురం చూచి నమస్కరిస్తే చాలు, అంత మాత్రం చేతనే ఆయన అనుగ్రహిస్తాడు. కొండ మీదకి అడుగు పెడితే యోగం, కొండ మీదకి అడుగు పెట్టడం తపస్సు, ఆ కొండ మీదకి నడిచి వెళ్ళడం అనేక జన్మల మహాతపస్సు. అనేక జన్మ దురితౌఘ విని శోషణం అది. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్ని జన్మలెత్తామో మనం మనకు లెక్కలేదు. కొన్ని కోట్ల జన్మలలో మనం చేసిన మహాపాపం అంతా అక్కడికి వెళితే ఎండిపోతుంది, నశించిపోతుంది, ముక్కలై కింద పడిపోతుంది. అంత గొప్పది ఆ కొండ అంటే. శాలగ్రామ శిల వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన కొండల 7 కూడా. అందువల్లే మహాత్ములు అలా నడిచి వెళ్ళిపోతారు. ఎందుకు చెప్తానంటే ఈతడు ఇంకా విష్ణువు యొక్క దర్శనం చేసుకుని మధ్యలో సనత్కుమారుడి యొక్క మంత్రం పొంది వెళ్ళాడు, మధ్యలో సగం నుంచి వెళ్ళాడు. కానీ ఆ ముసలావిడ గంటలో పైకి వెళ్ళొచ్చేస్తుంది. సనత్కుమారుడి దర్శనమైన ఆయన ఒక 5-6 నిమిషాలు కొండ మీద కలడం ఆశ్చర్యమే ఉన్నది. అక్కడికి వెళ్ళి హాయిగా పుష్కరుడిలో స్నానం చేశాడు. నాతో పాటు కాశీ వచ్చిన వాళ్ళు ఇందులో చాలామంది ఉన్నారు, యాత్రలకు చాలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది మొన్న మధ్యన నైమిషారణ్యం, అయోధ్య, కాశీ వచ్చారు. ఈ రేవు నుంచి ఆ రేవు దాకా నేను నడుస్తూ ఉంటే అలాంటి ఆ జయకుమార్ గారు ఇంకా ఇక్కడున్న వాళ్ళు అందరూ నాతో నడిచారు. ఆయన రిటైర్ అయిపోయిన వాడే కదా, కానీ గురువుగారితో సమానంగా స్పీడ్గా ఎలా నడిచారు అని కొందరికి అనుమానం. ఎలా నడుస్తారు? గురుభక్తి ఉంటే గురువుగారు మన కూడా ఉన్నారనే నమ్మకంతో నడిచేశారు. వాడిని అడగని చెప్తారు, అక్కడ కూర్చున్నాయని ఎక్కడ పడితే అక్కడ నడిచేశారు. ఈయనే కాదు, ఈయనతో పాటు మన రాజారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఒకళ్ళని అందరూ పరుగు నడిచారు. రాజారెడ్డి గారు నడిచారంటే అర్థం ఉంది, ఆవిడని కూడా ఇల్లాలు కూడా నడిపించేశారు ఆయన మాతో పాటు సమానంగా కొన్ని చోట్ల. కాబట్టి గురువు నమ్మి భక్తితో వచ్చినప్పుడు వాళ్ళకి ఏమనిపించేవు కదట, 2 స్టెప్లు ఎక్కి పై అంతస్తులు పడి నాతో రూముకి వచ్చేవారు. కింద కూర్చుని కొన్ని సమయాల్లో భోజనం చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళలో. ఈ యుగంలో నాతో వస్తేనే వీళ్ళు ఇంతలా నడవగలిగి కింద కూర్చోగలిగితే ఆ కాలంలో భగవంతుడు సాక్షాత్కారం ఇచ్చేటటువంటి కాలంలో ఆయన అనుగ్రహం పొందిన వాళ్ళు పైకి ఎక్కడంలో ఆశ్చర్యం ఏముందండి? అసలు ఆయన అనుగ్రహం ఉంటే అదేది కష్టం కాదు. అందువల్ల ఈయన వెళ్ళి స్నానం చేసి ఆ చుట్టూతో ఉన్న మెట్లలో ఒక చోట కూర్చున్నాడు. కూర్చుని భక్తితో ఈ వ్యూహలక్ష్మి మంత్రం అనుష్ఠానం చేశాడు. ఇలా 1000 సార్లు 2000 సార్లు అని కాదు, ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తూనే ఉన్నాడు. అలా కొంతకాలం ఏకధాటిగా చేశాడు. భగవత్ కటాక్షం వల్ల ఆయన వేళకి ఆహారం ఆయనకి దొరికేది. పరమాత్ముని అనుగ్రహం వల్ల కొండ మీద ఆకలికి మాడి చచ్చేవాడు ఉండడు. ఎప్పుడూ ప్రసాదం దొరుకుతుంది అక్కడ. లడ్డూలు, చక్కెర పొంగలి, కట్టు పొంగలి, ఇవేంటి యుగయుగాలుగా అక్కడ ప్రసాదాలు వస్తూనే ఉన్నాయి. ఆ రోజులు ఇంకా రుచిగా ఉండేవి. ఇప్పుడంటే ఇంకా మిషన్ లడ్డూలు వచ్చాక రుచి తగ్గిపోయింది. కానీ మా చిన్నప్పుడు చేతితో తయారు చేసిన లడ్డు 6-10 రోజులు 10-10 రోజుల తర్వాత కూడా నిలవ ఉండి బాగుండేవి. ఇప్పుడు దిక్కుమాల యంత్రాలతో చేయడం వల్ల ఏమైపోయింది, 2 రోజులకే పొడి అయిపోయి దాని మీద నాచు వచ్చేస్తుంది, ఫంగస్ పడుతుంది, రుచి తగ్గిపోతుంది. కానీ ఒకప్పటి లడ్డు రుచి అంటే తిరుపతి లడ్డు అంటే అబ్బా ఆ రుచి నాలిక మీద పడితే ఎన్నాళ్ళకి మర్చిపోలేకపోయేవాడు అన్నమాట. వెంకటేశ్వరుని లడ్డు, పద్మాకర్ గారి పురాణం, కాశీలో గంగ, ఇటువంటివి అత్యంతమైన రుచికరములైనవి. ఎప్పటికీ అంతే, ఇప్పటికి కూడా అంతేనండి. నేను ఎప్పుడు కొండ మీద పెడతామా, ఈ దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ఇంతంత కప్పుల్లో కాస్త కట్టు పొంగలో చక్కెర పొంగలో ఇంత చిన్న లడ్డూ ఇస్తారా? స్వామివారికి నైవేద్యం పెట్టిన ప్రభావం వల్ల ఆ ప్రసాదం ఎంత రుచిగా ఉంటుందో. ఇప్పుడంటే నాకు అవసరం తక్కువైంది. కానీ ఒకప్పటి రోజుల్లో, అంటే నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్న రోజుల్లో, ఆ క్యూలోకి రాగానే ఓ పక్కన ఒక లైన్లోనేమో చక్కెర పొంగలి, ఓ దాంట్లో కట్టు పొంగలి, ఓ దాంట్లో లడ్డు పెట్టేవారు. నేను ఆ చక్కెర పొంగలి రూట్లోకే వెళ్ళాలో, నన్ను అందులోకే తోసేయాలో అనుకునేవాడిని. చక్కెర పొంగలి అంత రుచిగా ఉండేది, దిక్కుమాల కట్టు పొంగలి అంటే అంత ఇష్టం ఉండేది. అందుకని చక్కెర పొంగలి అనుకునేవాడిని. ఎప్పుడన్నా కర్మగారు వీడి ఇందులో తోసేస్తే ఈ చెయ్యిట్టు పెట్టేవాడిని. చిన్నపిల్లలం కదా, సరదాగా ఉండేది. పాపం పెట్టేవారు, విసుక్కోకుండా పెట్టేవారు, తినేవాళ్ళం. ఆ కొంచెం పెడితే అది మరీ బాధ. మంచి ఆకలితో కొండ మీదకి నడిచేళ్ళి దర్శనం చేసి బయటకు వచ్చాక ఇంత కప్పులో పెట్టిన చక్కెర పొంగలి ఏం సరిపోతుంది, మొత్తం గుండెకి ఇచ్చేస్తే బాగుండనిపిస్తుంది కదా మనకి. కానీ భగవంతుడిదే వల్ల ఆ కొండ మీదకి వెళ్ళి ఇంత కప్పు తిన్నాక నేను మనస్సులో మళ్ళీ తినాలనుకుంటే ఎవరో ఒకళ్ళు ఇచ్చేవారండి. ఒక ఆడావిడైతే పట్టుకొచ్చి ఒకసారి నా దగ్గరికి 4 కప్పులు పట్టుకొచ్చి తింటారా అని ఇచ్చింది. ఆవిడ ఎవరో తెలియదు. అలాగే నన్ను పుచ్చుకుని ఆవిడకే చూస్తే ఆవిడ కనపడలేదు. ఇంకెవరు? పద్మావతి మాత. కాబట్టి ఆ కొండ మీదకు వెళ్ళిన వాడికి నిజమైన భక్తి ఉంటే ఆకలికి మాడిపోయే దుస్థితి ఉండదు, ప్రసాదం లభించి తీరుతుంది, కష్టం రాదు. మనం కష్టపడి ఇష్టపడి పెడితే ఏ కష్టము లేకుండా పరమాత్మ అనుగ్రహిస్తాడు. అందువల్ల ఈయనకి ఆహారం దొరికింది. ఆహారం తిని శుభ్రంగా రాత్రిపూట పడుకుని పగలంతా జపం చేశాడు. 40 రోజులు పూర్తయింది. వెంటనే ఆకాశంలో జగన్మాత లక్ష్మీదేవి శ్రీహరితో కలిసి ప్రత్యక్షమయ్యింది. శ్రీహరి ఒక పక్కన, అమ్మవారు లక్ష్మీదేవి ఒక పక్కన. ఆ వ్యూహలక్ష్మి వృత్తాంతం గువిను దయాలోల తరంగాక్షి లోకమాత. ఆ జగన్మాత ఇటువంటిది, పరమ దయాస్వరూపిణి. ఆవిడ కళ్ళు ప్రేమతో తిరుగుతాయట.
పిల్లల మీద ప్రేమ కలిగిన తల్లి ఇలా ఇలా చూసి నా తండ్రి నా తల్లి అని పిలుస్తారట. మన కళ్ళల్లోనే కరుణారసం కనపడుతుంది. అదే కోపం వచ్చింది అని చూస్తాడు అనుకోండి, దెబ్బకి పిల్లలు హడిలిపోతారు. కరుణ కానీ క్రోధం కానీ కళ్ళల్లో నుంచి వ్యక్తం అవుతుంది. పూర్వం ఆడవాళ్ళు వంట అని ఒకటి చేసేవారు, పిల్లలకి అన్నం వండి పెట్టేవారు. కొంతమంది ఈ మధ్యకాలంలో పిల్లలకి అన్నం వండి పెట్టలేదు, మా అమ్మ అన్నం ఎప్పుడు వండదండి మా ఇంట్లో అని చెప్పేసి అడు కుర్రాడు మొగమాటం లేకుండా. ఆవిడకి మతిపోయి పరువు తీసేసావు గురువుగారి దగ్గరండి అని వీటి మీద దరువు వేసింది పైగా, ఇప్పుడు ఇంకా పెద్ద పరువు పోయినట్టు. అందువల్ల పూర్వం ఏంటంటే ప్రేమగా వండి పిల్లలకి ఇంత నోట్లో పెడుతూ తినునైనా బాగా చదువుకోనైనా అని తల్లి ప్రేమగా పలుకుతూ ఉంటే ఆ కంటిలో నుంచి వచ్చే ఆ చూపులకి పిల్లలు కరిగిపోకుండా ఉంటారా? మా అమ్మగారి దగ్గర అలా మేము పొందాం. అంతమంది పిల్లలకి ఆవిడ ఎప్పుడు వండి పెట్టింది, వాళ్ళంటే గ్యాసులు వచ్చాయండి, కట్టెల పొయ్యి కదా ఆ రోజుల్లో. ఆ కట్టెల పొయ్యిలో వండడం ఎంత కష్టమో మేము చూసాం. ఒక్కొక్కప్పుడు వర్షాకాలంలో కట్టెలు తడిసిపోయి పచ్చి కట్టెలు ఉండేవి, పాపం వాటిని అలా వండించి గుండిగలతో వార్చాల్సి వచ్చేది ఆవిడకి. ఏడుగురు పిల్లలం మేము, ఇదిగాక వచ్చేపోయే అతిథులు. మా నాన్నగారు కూడా ఎవరన్నా ఇంటికి వస్తే చాలు, ఇక వాళ్ళు ఎవరూ ఏమిటో ఆలోచించడం ఉండదనమాట, ఏ వాళ్ళు వచ్చారు వంట అనేవారు. ఆయనకు అదో ప్రేమ. ఇంట్లో బియ్యం ఉన్నాయా, కూరగాయ ఉందా, పాలు ఉన్నాయో లేదో తెలియదు. కాఫీ పట్టుకురంటే కాఫీకి పాలు లేవు ఒకసారి, ఈయన రెండోసారి కాఫీ అంటారు. ఆవిడకి ఏం చేయాలో తెలియదు, లేదని అనలేరు. అదృష్టవశాత్తు ఆ కాలంలో ఎవరో ఒకడు పట్టుకొచ్చి ఇచ్చేవారు, అయిపోయింది అనుకోండి అని చెప్తారు. ఆ కాలం వెళ్ళిపోయింది. రాత్రిపూట ఒకసారి ఒక ఊరు నుంచి 25 మంది వచ్చి పడ్డారు. రాగానే వడ్డు అన్నారు ఆయన. ఆవిడ రాత్రిపూట కట్టెలు పోయి వెలిగించి మళ్ళీ వండింది. మేము అవి చూసినప్పుడల్లా మా అమ్మను సుఖపెట్టాలి, గ్యాస్ స్టవ్ కొనిపెట్టాలి అనుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పటికి గ్యాస్ అసలు తక్కువ కదండి. మేము ఇదంతా చెప్పేది 1970 నుంచి 80 మధ్యలో చాలా పల్లెటూళ్ళలో గ్యాస్ స్టవ్లు చాలా తక్కువ. ఇప్పుడు ఇంక ఇంటింటికి వచ్చేసాయి. ఇప్పుడున్న ప్రధానమంత్రి గారి ధర్మానని 6 మూల గ్రామాలకు కూడా వెళ్ళిపోయింది గ్యాస్. ఎక్కడికన్నా అసలు పనులు చేసేవాడు లేడు. ఒకవేళ ఎవడన్నా స్లాబ్ వేస్తే మర్నాడే స్లాబ్ కింద పడిపోతుంది. అంత గొప్పగా వర్కర్లు ఉన్నారు కానీ ఆ రోజుల్లో వర్కర్లు కష్టపడి పనిచేసేవారండి. ఏది ఏమైనప్పటికీ తల్లుల యొక్క ప్రేమ కన్నులలోంచి అభివ్యక్తం అవుతుంది. అమ్మ జగన్మాత వ్యూహలక్ష్మి అంత ప్రేమగా కన్నులతో చూచి, నా బాబు నీ పాపాలన్నీ తొలగిపోతున్నాయి, నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు, నీ గృహం మహాగృహం అవుతుంది, నీ దారిద్ర్యం తొలగిపోతుంది, ఈ లోకంలో ఉన్నంతకాలం సుఖాలు అనుభవించి శరీరం విడిచాక నా దగ్గరకు వస్తావని ఆశీర్వదించింది. ఆయన భక్తితో తల్లికి నమస్కరించాడు, పదే పదే సాష్టాంగపడ్డాడు. మళ్ళీ స్నానం చేసి ఆనంద నిలయంలో ఉన్న అమ్మని అయ్యవారిని దర్శనం చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయట తీరా ఇంటికి వెళితే ఏం జరిగిందో తెలిసిన, ఆయన ఇల్లు మహారాష్ట్రలో ఒక కుగ్రామంలో ఉంది. ఊరికి చివర ఒక గుడిసె, ఆ గుడిసె మారిపోయిపోయిందట. ఆ గుడిసె స్థానంలో ప్రాకార పంక్తులు బహుమంటపంబువులు వివిధ సత్కళ్యాణ వేదికలను చుట్టూత పెద్ద పెద్ద ప్రాకారాలు కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. ఆ మధ్యలో మండపాలు కళ్యాణ వేదికలు మహాభవనములు 4 భవనములు. ఈ భవనాల మధ్యలో కొన్ని చోట్ల స్నానం చేయటానికి కొలనులు అంటే స్విమ్మింగ్ పూల్స్ ఆకాశాన్నంటే ఆ భవనాల మధ్యలో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయట. తోటలు వివిధ దాసదాసీజనాలు. ఈ దాసదాసీజనాలు హడావిడిగా తిరుగుతున్నారు, ఎవరెందుకు తిరుగుతున్నారో తెలియట్లేదు. ఎక్కువ మంది జనం అయిపోయారు అనుకోండి వర్క్ వాళ్ళు పనిచేయరు, తిరుగుతారు హడావిడిగా. చూస్తుంటాగా పెళ్ళిళ్ళకి వాటికి సేవ చేస్తామని వస్తాను, ఏం చేశాడో తెలియదు కానీ తిరగడం జరుగుతుంది. ప్రతిసార్లు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, అసలు పరవదు, చివరికి ఏం జరుగుతుందో తెలియదు. అలా హడావిడిగా తిరుగుతున్న దాసదాసీ జనాలు, భోజనాలు, నవరత్నాలు ఇవన్నిటితో కూడిన భవనం చూసి ఈయనకి మతిపోయి, నేను కొండ మీదకి వెళ్ళిన సమయంలో ఏ శత్రురాజైనా మా నగరం మీదకో మా పల్లెటూరు మీదకో దండయాత్రకి వచ్చాడా, మా గుడిసె పెకలించి ఇంత బిల్డింగ్ కట్టాడా, ఈ కొద్ది రోజుల్లో ఇంత భవనం కట్టడం సామాన్యుడి వల్ల కాదే అనుకుంటూ ఉండగా, ఆ భవనంలో నుంచి మహాలక్ష్మిలాగా అలంకరించుకున్న ఒక సుందరీమణి వచ్చి హారతి పళ్ళెం పట్టుకొచ్చి గైకోన విహారతి గౌరీదేవి అని పాడుకుంటూ ఆయనకి హారతి ఇచ్చింది. ఎవరివిడ నాకు ఈ హారతి ఇస్తోందని తమరెవరండి అనగా, మీ మొహం నేనండి అంది ఆవిడ. మీ మొహం అనే పదం మా ఆవిడ తప్ప ఎవరూ పలకరే అనుకుని చూస్తున్న సంగతి వాళ్ళు ఆవిడే. అంటే ఈ సంపదల వల్ల ఆవిడ రూపమే మారిపోయింది. అసలు బాగా మేకప్ చేస్తే ఎవరైనా మారిపోతారు. నేను ఒకసారి ఒక ఛానల్కి ఏదో ఉపన్యాసానికి వెళ్ళా. అక్కడ యాంకర్ ప్రశ్న వేస్తోంది, ధర్మ సందేహాలు నేను సమాధానం చెప్పాలన్నమాట. ఆ యాంకర్ను చూస్తే అసలు ఏం మెరిసిపోతుందండి, తల 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 మెరిసిపోతుందన్నమాట. అద్భుతంగా ఉంది ఆ డ్రెస్సు, ఆ మెడలో ఉన్న గొలుసులు. ఆవిడ ముఖము చూచి అబ్బా భూలోకంలో ఇంత ఉత్తమ స్త్రీలు ఉంటారా అనుకున్నాను నేను. పాప ఆవిడ వినయంగా నమస్కరించింది, యాంకరింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక నేను కారు కోసం ఎదురు చూస్తున్నాను. కారు వచ్చేలోపు ఒక ఆవిడ వచ్చి దండం పెట్టింది. ఎవరు తల్లి అన్నాను. మీరు మరీనండి, ఇందాక దాకా యాంకరింగ్ చేసింది నేనేనండి అది. ఇంకా ఇంకంతకంటే వేరే చెప్పక్కర్లా. ఆమె కప్పు తీసేయగానే అసలు కప్పు బయటకు వచ్చింది. ఈ పైన ఉన్న రంగు తీసేస్తే ఆవిడ మహాపురాలుగా ఉంది. కాబట్టి చెప్పొచ్చింది ఏమిటంటే, పెళ్లి చూపుల్లో కొంతమంది ఆడపిల్లలకి ఎలా అలంకారం చేసి అక్కడ కూర్చోబెడతారు, అలంకారం తీసిన తర్వాత ఒరిజినల్ గెటప్లో చూసినప్పుడు ఈ పెళ్లి కొడుకు ఆవిడని ముచ్చటపడి వరించాలి. అలాగే మగపిల్లలైన ఎవరైనా అంతే. అదృష్టవశాత్తు ఐశ్వర్యం రావడం వల్ల ఆవిడ అలంకరించుకుని పరమసుందరిగా దర్శనమిచ్చిందిట. అప్పుడు ఆయనకు అర్థమైంది, వ్యూహలక్ష్మి నీకు సంపదలు వస్తాయి అని దీవించింది. ఇదిగో అవన్నీ ఇక్కడికి వచ్చాయి. గృహం వచ్చింది, ధనము, ధాన్యం, దాసదాసీ జనాలు, వాటితో పాటు రకరకాలైనటువంటి సౌకర్యాలు అన్నీ ఏర్పడ్డాయని భక్తితో అమ్మవారికి నమస్కరించి భార్యకి విషయం చెప్పి ఎప్పుడూ ఇంట్లో అమ్మవారిని అయ్యవారిని పూజించే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆయన ఏం పొంగిపోలేదు, విర్రవేగలేదు. పూజామందిరంలో శ్రీనివాసుణ్ణి, అమ్మవారిని, పద్మావతిని పెట్టుకుని నిత్యం పూజించేవాట. వారి అనుగ్రహంతో ఈ లోకంలో సకల సుఖాలు పొందారు. శరీరం విడిచిపెట్టిన తర్వాత శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోయారు వారు. ఎప్పుడైనా ఈ లోకంలో భోగాలే కాకుండా పైలోకానికి వెళ్ళాక కూడా సుఖాలు పొందాలి, అవి పొందారు. అనగానే ఈ కథంతా వింటున్న సౌనకాదులు, కొండ మీద పుష్కరుని గురించి చెప్పావు, కుమారధార గురించి చెప్పావు, కపిలతీర్థం గురించి చెప్పావు, ఈ కపిలతీర్థానికి మరొక చరిత్ర కూడా ఉందని విన్నాం, దాని గురించి ఏమిటి అని అడిగారు. అయితే చెబుతున్నా విను, కపిలుడు విష్ణుమూర్తి అవతారం, ఆయన వల్ల కపిలతీర్థం ఏర్పడింది అని ఇతపూర్వం మీకు చెప్పాను. అదే కాక ఇంకొకడు కూడా ఉన్నాడు, కపిలుడు అని పేరు కలిగిన ఒక విప్రుడు. ఆ కపిలుడు అనే విప్రుడు ఈ కపిలతీర్థం దగ్గర ఒకప్పుడు 1000 సంవత్సరాలు మహాతపస్సు చేశాడు. ఆయన ఇందులో స్నానం చేశాడు. అందువల్ల ఈ తపస్సు చేసిన కపిలుడి పేరు మీద కూడా ఇది కపిలతీర్థం అయ్యింది. కేవలం విష్ణుమూర్తి అవతారమైన కపిలుడే కాక మరో కపిలుడు కూడా ఉన్నట్ట. ఈ భూలోకంలో కశ్యపుడు అని పేరు కలిగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పురాణాల్లో, అలాగే కపిలుడు కూడా ఉన్నారు. ఈ రెండో కపిలుడు కటిక దరిద్రుడు, 1000 సంవత్సరముల పాటు ఈ కపిలతీర్థం దగ్గర తపస్సు చేశాడు. ఆయన నల్లగా ఉండేవట. కపిలవర్ణం అంటే పూర్తి నలుపు కాదు, అదొక విచిత్రమైన నలుపు. అది గోధుమ రంగు కాదు, నలుపు కాదు, అది ఆ రంగుని కపిలము అంటారు. ఈ కపిలవర్ణంలో వికృతాకారంతో ఉండేవట. అతని వికృతాకారాన్ని చూచి స్త్రీలు అసహ్యించుకునేవారు. దంతాలు ఇలా బయటకు వచ్చి ఉండేవి, ముక్కు ఇంత దెబ్బ ముక్కులో ఉండేది. ఈ మధ్యన చచ్చిపోయిన ఒక ఆయన ఉండేవాడే, ఆయన రూపం లాంటి రూపం పక్కవాడి. ఆ రూపాన్ని చూసి అందరూ అసహ్యించుకుంటూ ఉంటే బాధపడి ఒకనాడు, ఆ రోజుల్లో అగస్త్య మహర్షి ముని దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం పొంది నా వికృత రూపం తొలగి సత్సంకల్పం చేసినంత మాత్రం చేతనే సంకల్పం నెరవేరేటటువంటి భాగ్యం ప్రసాదించు అన్నాడు. అప్పుడు ఆయన అష్టాక్షరీ మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశించి భూలోకంలో వెంకటాద్రి దగ్గరికి వెళ్ళు. అక్కడ ఒక గొప్ప తీర్థం ఉంది, ఆ తీర్థంలో రోజూ స్నానం చేస్తూ అక్కడ తపస్సు చెయ్యి, నీ వికృత రూపం పోతుంది, వెంకటేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, క్షేత్రములలో చేసే మంత్రానుష్ఠానం తొందరగా ఫలిస్తుంది కనుక హరికటాక్షం వల్ల నువ్వు సుందరాకారం పొందుతావు, ఆ తర్వాత నువ్వు అనుకున్న సంకల్పాలు నెరవేరతాయనగా ఆ కపిలుడు అన్నవాడు అక్కడికి వచ్చి 1000 సంవత్సరాలు తపస్సు చేశాట. అసలు సామాన్య మానవుడికి అంత ఆయువు ఉంటుందా? కానీ కపిలతీర్థ మహిమ వల్ల, హరికటాక్షం వల్ల రోజు అందులో స్నానం చేసి అక్కడ జపం చేసేవాడు ఆయన. ఆయన ఆయువు పెరిగింది కనుక 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. అప్పుడు విష్ణు ఆయనకు ప్రత్యక్షమై, నీకు రంగదాసు అని పేరుస్తున్నాను, ఈ పేరుతో మళ్ళీ జన్మెత్తుతావు, కొండ మీదే ఉంటావు, నన్ను సేవిస్తావు, సుందరాకారుడి అవుతావు, ఈ వికృత రూపం పోతుంది, నీ సంకల్పాలు నెరవేరుతాయి అన్నాడు. నిజంగానే ఆ కపిలుడు మళ్లీ జన్మలో రంగదాసు అనే పేరుతో కొండ మీద చాలా కాలం నివసించి హరిని సేవించాడు. ఆయన చరిత్ర మళ్ళీ ఆ రంగదాసు గారి తర్వాత చరిత్ర మళ్ళీ కొంతకాలం వైపు వస్తుంది అనుకోండి. ఒక వికృతాకారుణ్ణి, కపిలుణ్ణి సుందరుణ్ణిగా మార్చిన తీర్థం కపిలతీర్థం.
కపిలుడు అనే వికృతుడు సుందరుడు అయ్యాడు గనక ఆయన పేరు మీదుగా కూడా ఇది కపిల తీర్థమని పిలువబడింది. ఈ విధంగా కపిల తీర్థానికి మరొక చరిత్ర కూడా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద కథ కనుక క్లుప్తంగానే చెప్పారు. ఇక్కడ ఈ కపిలుడు గురించి తక్కిన ఉప పురాణాల్లో, నరసింహ పురాణాల్లో మళ్ళీ ఇంకొకసారి వస్తుందన్నమాట. ఇక ఇవి కాక కొండ మీద చాలా తీర్థాలు ఉన్నాయి. అందులో 17 తీర్థములకు ఎక్కువ పేరు వచ్చింది. సప్తదశ తీర్థములు అంటారు. ఆ సప్తదశ తీర్థాలు ఏమిటో చెబుతున్నాను వినండి. ఒకటి కపిల తీర్థం, అది ఎలాగో చెప్పాను. మొదటిది కపిల తీర్థం, రెండవది చక్రతీర్థం. శ్రీ మహావిష్ణువు చేతి చక్రం వల్ల ఏర్పడిన తీర్థం కనుక దాన్ని చక్రతీర్థం అన్నారు. ఒకప్పుడు ఈ కొండ మీద ఇంకా తీర్థములు రానికితం నీళ్లుండేవి కాదు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, ఈ కొండ మీద నేను కొంతకాలం పాటు తపస్సు చేద్దామనుకుంటున్నాను, తపస్సు చేసేవాడికి నీళ్లు కావాలి, నాకు జలం ఇమ్మని అడిగట. అప్పుడు శ్రీహరి తన చక్రంతో నేలని తవ్వి అందులోంచి నీరు పాతాళగంగ పైకి వచ్చేలా చేశాడు. చక్రముతో నేలని తవ్వడం వల్ల నీరు పైకి రావడం వల్ల దానికి చక్రతీర్థం అని పేరు వచ్చింది. ఈ చక్రతీర్థం కపిల తీర్థానికి పైనే ఉంటుందన్నమాట. కపిల తీర్థోపరిగా చక్రతీర్థంబు ప్రవహించు. ఆ చక్రతీర్థం దగ్గర బ్రహ్మ తపస్సు చేశాడు. ఈ చక్రతీర్థ మహిమ కూడా చెబుతున్నా విను. ఒకప్పుడు దేవేంద్రుడు గౌతమ మహర్షి భార్య అహల్యని అన్యాయంగా స్వీకరించాడు. దానివల్ల ఆయన శరీరం అంతా కామాంకాలతో నిండిపోయింది, యోనులతో నిండిపోయింది. అవి ఇతరులకి కళ్ళు కింద కనపడేవి, ఈయనకి మాత్రం యోనుల కింద కనపడేవి. ఆ పాపం వల్ల తెల్లగా ఉండే ఇంద్రుడు కాస్త నల్లగా మారిపోయాడు. ఇంద్రుడు చాలా తెల్లగా ఉంటాడు అండి. ఆదిశేషుడు, శివుడు, సరస్వతి, ఇంద్రుడు వీళ్ళంతా తెల్లని వాళ్ళు. కానీ ఇంద్రుడు నల్లగా మారిపోయాడు ఈ పాపం వల్ల. అప్పుడు నారదుని కాళ్ళు పట్టుకొని, నా శరీరం నల్లగా మారిపోయింది, ఈ నల్లతనం పోయి తెల్లతనం రావాలంటే ఏం చేయాలని అడిగట. వెంకటాద్రి అనే ఒక దివ్యక్షేత్రం ఉంది. ఆ క్షేత్రం దగ్గర పరమ పవిత్రమైన చక్రతీర్థం ఉంది, అందులో స్నానం చెయ్యి, నీ పాపం ప్రక్షాళనమైపోతుంది, నీ శ్వేతవర్ణం నీకు తిరిగి వస్తుంది అన్నాడు నారదుడు. అప్పుడు ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. దేవపతి అహల్యననయు పాపము నీగా ఇంద్రుడా చక్రతీర్థమున స్నానము చేసి ధన్యుటకు చుదనియే. అంతటి దేవేంద్రుడు అహల్య జారుడై మహాపాపం వల్ల శరీరం అంతా పాడైపోగా ఈ చక్రతీర్థంలో స్నానం చేశాడు. వెంటనే అతని శరీరంలో ఉన్న నల్లధనం అంతా విరిగిపోయిందిట. భయంకరమైన కృష్ణవర్ణం పోయి మళ్ళీ తెల్లవాడైపోయాడు. అంటే అతని పాపం అంతా ప్రక్షాళన అయిపోయింది అన్నమాట. చక్రతీర్థం పరస్త్రీ సాంగత్య పాపాన్ని తొలగించే క్షేత్రం అది. అందుకే తెలిసి కానీ తెలియక కానీ పరస్త్రీ సంభోగం చేసినవాడు, గురుపత్నిని పొందినవాడు, పరపురుషులతో తిరిగిన వాళ్ళు వీళ్ళంతా చక్రతీర్థంలో స్నానం చేస్తే వాళ్ళ శరీర దోషాలన్నీ పటాపంచలై నశించిపోతాయి. అంత గొప్ప తీర్థం చక్రతీర్థం. ఆ తర్వాత మరొక తీర్థం, మూడవ తీర్థం విశ్వక్సేన తీర్థం అని ఉన్నది. వరుణదేవుడికి ఒక కొడుకు ఉన్నాడు. ఆయన పేరు విశ్వక్సేనుడు. ఆయన వరుణుని కొడుకు. ఆయన అక్కడ మహాతపస్సు చేశాడు. ఒకప్పుడు అక్కడ ఒక కొలను ఏర్పాటు చేసుకుని ఆ కొలడులో స్నానం చేసి హరి కోసం తపస్సు చేశాడు. అప్పుడు శ్రీహరి ఆ చెరువులోంచే ప్రత్యక్షమై, నాయనా విశ్వక్సేన, శంఖ చక్ర గదా పద్మములతో నీకు నేను దర్శనమిచ్చాను, నువ్వు ఈ కొలడులో స్నానం చేసి నన్ను గురించి తపస్సు చేసావు, నీ పేరు మీదుగా ఇది విశ్వక్సేన తీర్థం అని పిలువబడుతుంది, నీకు ఇంకేం కావాలని అడిగితే ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి అన్నట్ట. అయితే నీకు బెత్తం ఇస్తున్నాను పుచ్చుకొని, ఒక బెత్తం ఇచ్చి ఈ రోజు నుంచి నువ్వు నాకు కాపలాదారువి, నేను ఎక్కడికైనా పెడుతుంటే బెత్తంతో హటో హటో అని ఆ జనాన్ని అడ్డంగా ఉన్నవాళ్ళని తొలగించు అన్నాడు. అప్పటి నుంచి విశ్వక్సేనుడు వేత్రహస్తుడు అయ్యాడు. అంటే చేతిలో బెత్తం పుచ్చుకుంటాడు అనమాట. ఎప్పుడైనా శ్రీహరి ఎక్కడికైనా పెడుతూ ఉంటే, తప్పండి తప్పండి గురుగారు కాళ్ళు పట్టుకోకండి, ఇప్పటికే లేట్ అయిపోయింది అని తొలగిస్తూ ఉంటాడు అనమాట. ఈ విధంగా విశ్వక్సేనుడు వేత్రహస్తుడు అయ్యాడు. ఈ బెత్తం పట్టుకునే వాళ్ళంతా విశ్వక్సేనుడు అయ్యి ఉండొచ్చు. మొత్తం మీద ఈ విశ్వక్సేనుడు వేత్రహస్తుడయ్యాడు. ఈయన ఇంకో రహస్యం తెలిసిన గజముఖుడు. ఎప్పుడు ఏనుగు తలతో ఉంటాడు. మన విఘ్నేశ్వరుడు ఎలాగో ఆయన అలాగే ఉంటాడు. అందుకే విశ్వక్సేన పూజతోటి వైష్ణవులు అర్చన మొదలు పెడతారన్నమాట. ఆ విశ్వక్సేనుడు తపస్సు చేసి స్నానం చేసిన తీర్థం కొండ మీద విశ్వక్సేన తీర్థం అని పిలువబడింది. ఇంకా శ్రీ మహావిష్ణువు కొండ మీద తన 5 ఆయుధములతో కలిసి 5 తీర్థములు ఏర్పాటు చేశాడు. అవి పంచాయుధ తీర్థములు అన్నమాట. పంచాయుధ తీర్థంబుల నంచితము గదా నికొపర్యందొప్పుచు దీపించుగవా నల్ల తీర్థము మించితదూర్ధంబునందు మెరయుచునుండు.
విష్ణువు దగ్గర 5 ఆయుధాలు ఉన్నాయి. ఒకటి చక్రం, మరొకటి శంఖం, మరొకటి గద, మరొకటి పద్మం, మరొకటి ఖడ్గం. శంఖ, చక్ర, గద, పద్మ, ఖడ్గములు, ఈ 5 పంచ ఆయుధాలు అంటారు. ఈ 5 ఆయుధములతో 5 తీర్థములు స్వయముగా విష్ణువు అక్కడ ఏర్పాటు చేశాడు. అంటే ఏమిటి, పద్మంతో కొడితే ఒక తీర్థం పుట్టింది, అది పద్మతీర్థం. చక్రంతో చక్రతీర్థం, శంఖంతో శంఖతీర్థం, ఖడ్గంతో ఖడ్గతీర్థం, ఇలా 5 తీర్థాలు ఏర్పాటు చేశాడు ఆయన. ఈ 5 పంచాయుధ తీర్థములు అని పిలువబడ్డాయి. దీనికి పైన అనల తీర్థము అని ఉన్నది. విష్ణువుతో ఒకప్పుడు తన ముఖమును ఆ కొండ మీద లాంచాడు. విష్ణువు యొక్క ముఖము అగ్ని. చాలాసార్లు చెప్పానుగా మీకు, శ్రీ మహావిష్ణువుకి అగ్నిహోత్రుడు ముఖం. భూపాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాః శిరోద్యౌర్ ముఖమపి దహనః. దహనః అగ్నిహోత్రుడు, ముఖం అపి ముఖమై ఉన్నాడు కదా. విష్ణువునకు ముఖం సాక్షాత్తు అగ్ని. అందుకే అగ్నిలో ఏదైనా వేశామంటే అది విష్ణువు స్వీకరిస్తాడు. అందుకే యజ్ఞమునకు సంబంధించిన అగ్నిలో పవిత్ర పదార్థములు తప్ప ఎంగిలి పదార్థాలు వేయొద్దన్నారు. యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞగుండంలో ఉన్న అగ్ని సాక్షాత్తు విష్ణువు యొక్క ముఖం. అప్పుడు అందులో పవిత్రమైన మడిగా వండిన అన్నము, నవధాన్యాలు, పుష్పాలు ఇవి వేస్తే శ్రీహరి దాన్ని స్వీకరిస్తాడు. అదే మనం ఎంగిలివి పనికి మాలిన పదార్థాలు వేస్తే హరి నోట్లో వెయ్యకూడని పదార్థం వేసిన పాపం పొందుతాం. ఈ లౌకికమైన అగ్ని వేరు, యజ్ఞాగ్ని వేరు. యజ్ఞాగ్ని అంటే అది విష్ణువు యొక్క ముఖమే. ఆ విష్ణువు తన ముఖం 7 కొండలలో ఒక ప్రాంతం మీద అలా మోపగానే అందులోంచి తీర్థం పుట్టుకొచ్చింది. ఆయన ముఖం అగ్ని గనక అగ్ని తీర్థము లేక అనల తీర్థము అని పేరు వచ్చింది అన్నమాట. ఆ పైన మరొక తీర్థం ఉన్నది ఆ కొండ మీద, బ్రహ్మతీర్థం. ఇందులో చాలా తీర్థాలు ఇప్పుడు మనకి కనపడాలంటే కష్టం, ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అనుమతితో తప్ప, చాలా రికమెండేషన్ ఉంటే తప్ప కొన్ని చోట వెళ్ళలేము. ఎక్కడికక్కడ కట్టుదిట్టాలు వచ్చేసాయి. ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన ఒక సంస్థ, శివశక్తి అని ఒక సంస్థ ఉన్నది. ఆయన పేరు కరుణాకర్ అనుకుంటా కదా, కుర్రవాడు, చాలా మంచి కుర్రవాడు, గట్టివాడు, అవసరమైతే కత్తి పుచ్చుకుని రాక్షసంగా వెళ్ళగలిగేవాడు. అలాంటి వాళ్ళు కొంతమంది అవసరం అండి. ఎంతసేపు పురాణాలు చెప్పేవాళ్ళే కాదు, ధర్మరక్షణ కోసం అటువంటి వాళ్ళు రావలసిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళు ఎంతోమంది తయారైతే మన హైందవ ధర్మం తిరిగి నిలబడుతుంది. కాబట్టి కలియుగంలో శక్తిని ప్రదర్శించేటటువంటి వాళ్ళు కూడా కావాలి.